சௌந்தரிய சார சர்வஸ்வம் மந்தஸ்மித மனோகரம் வந்தாறு ஜனமந்தாரம் வந்தே சாயி மகேஸ்வரம் துரியாதீத பதஸ்திதாம் ச கருணம் ஜானாக்னி சைலஸ்திதாம் மஜ்ஜன்மாந்தர புண்ணியபாக விசத் பிராப்தம் சத்குரும் சச்ச சாயீஸ்வரம் ஆலம்பேன விஹீனம் வோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குரு ரூபம் தத் பிரம்மஸ்புரதாமி பரம மாகேஸ்வரஸ்வரூபுடு சச்சிதானந்த குருமூர்த்தி அயின பகவான் சச்சசாயி திவ்ய சரணாரவிந்தாலக்கு பிரணாம சஹசிரம் சமர்ப்பிஸ்தூ ஏ க்ஷேத்திரம்லோ 15 சம்வத்சரால மகா தபஸ்ஸு சாகிந்தோ ஆ க்ஷேத்திரம்லோனே பாரதீய குரு தத்துவாన్ని பிராரம்பించుకోవటం அனந்தகோட்டி குருஸ்வரூபார திவ்யானுகிரகంగా నేను భావన చేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ తత్వవేత్తలే శాస్త్రవేత్తలే తక్కువైన వాళ్ళు ఎవరు లేరు. ఈ సభ పరిపూర్ణం కావటానికి ఆశీస్సులు మహదాశీస్సులు అందించడానికి వచ్చినటువంటి మా సోదరులు రమణాచారి గారికి, పెద్దలు రంగారావు గారికి, ఏఎస్ మూర్తి గారికి, మీ అందరికీ స్వామి యొక్క దివ్యానుగ్రహం పరిపూర్ణంగా లభించుగాక. జీవితంలో ఓ కొత్త మలుపు తిరిగినప్పుడల్లా పరమేశ్వరుడి యొక్క శక్తి మనకు కావాలి. కేవలం జీవప్రజ్ఞతోనే జీవుడు పరిపూర్ణతను సాధించలేడు. జీవితం అనేక మలుపులు తిరుగుతూ ఉంటుంది, కాసేపట్లా కాసేపిట్లా. మలుపు తిరిగినప్పుడల్లా మనకు కావలసినటువంటి అనంత శక్తిధారని అందించటానికి గురువు, దైవం, పరాదైవం, 30 దేవతలు సంసిద్ధంగా ఉంటారు. వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు, కానీ మనలో శుద్ధత్వం లేకపోతే ఆ సిద్ధి మనకు లభించదు. ఆ శుద్ధత్వం కోసమే మనం చేసుకుంటున్నటువంటి ఈ సాంప్రదాయకమైనటువంటి ఒక సత్సంగ ధార. ఈ ధారలో భారతీయ గురుతత్వంలో శంకర భగవత్పాదులతో ఎందుకు ప్రారంభమైంది అంటే, నిజానికి శంకర భగవత్పాదులతో పాటుగా రామానుజులు, మధ్వాచార్యులు, ఆ ముగ్గురు ఆచార్యత్రయం, అది 3-డైమెన్షనల్ ఎఫెక్ట్ అంటాం. ఆ 3 కోణాలలో, 3 కోణాలలో మానవుణ్ణి భగవంతుడి దగ్గరకు తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం. ఇందాక రమణాచార్య గారు అన్నట్లు, తమ దేహాన్ని, తమ గేహాన్ని, తమ ధనాన్ని, తమ మనస్సుని, తమ వాయువుని, ఆయువుని సంపూర్ణంగా సమాజహితం చేసినటువంటి మహాపురుషులే వీరంతా. తల్లి రుణం తల్లిని ప్రేమించటంతో, వృద్ధాప్యంలో ఆమెని రక్షించుకోవటంలో, ఆమెను గౌరవించుకోవటంలో, ప్రేమించుకోవటంతో ఆ రుణం తీరిపోతుంది. తండ్రి రుణాన్ని శరీరానికి కారణమైన తండ్రికి అఖండమైనటువంటి కీర్తి ద్వారా నీరాజనం సమర్పించి తండ్రి రుణాన్ని తీర్చుకోవచ్చు. తండ్రి కంటే అధికుడైనటువంటి కొడుకు ఉంటాడా అంటే, లోకన్ రీతిలో ఎలాగూ ఉంటాడు, ఆయన తన తండ్రి రుణాన్ని తాను సంపాదించిన కీర్తి ద్వారా పూర్ణం చేస్తాడు. గురు రుణాన్ని ఎలా తీర్చుకోవాలి? గురువు ఆజ్ఞను పాటిస్తూ గురు రుణాన్ని తీర్చవచ్చు. చివరకు మిగిలింది ఋషి రుణం. ఋషి రుణాన్ని ఎలా తీర్చాలి? వాళ్ళెవరూ ఏమీ కోరి చేయలేదు. ఈ పరులన్నీ వేదాలన్నీ ఈ ప్రపంచానికి, వాంగ్మయాన్నంతా ఈ ప్రపంచానికి అందించి నానానాద సందోహమైనటువంటి శబ్దజాలాన్ని వాంగ్మయ స్వరూపిణిగా మార్చి మానవుడి యొక్క సంస్కార విశేష ధారకి ఊతనిచ్చినటువంటి ఈ ఋషి పుంగవులందరి రుణాన్ని ఎలా తీర్చుకోవాలి? ఎంతమంది ఉన్నారు ఋషి రుణాన్ని, ఋషులు చెప్పిన మాటలు తలచుకుంటూ ఆ రుణాన్ని తీర్చుకోవాలి? దానికే సత్సంగము అని పేరు. సత్సంగం అంటే ఉపన్యాసం కాదు, సత్సంగం అంటే ఎంటర్టైన్మెంట్ కాదు, సత్సంగం అంటే కాలక్షేపం కాదు, సత్సంగము అంటే ఒక ఆత్మస్పర్శ, ఒక విమర్శ, ఒక అనుభవం, ఒక అనుభూతి, చివరగా ఒక విభూతి. ఆ స్థాయికి గనక వెళ్ళగలిగినట్లయితే అది పరమేశ్వరుడితో అనుసంధానమైనటువంటి మనస్సు, పరమేశ్వరుడు పలికించే వాణిగా, పలుకుతున్నవాడు కేవలం ఒక వాహికగా మాత్రమే మిగిలిపోతారు. అన్నవాడు, విన్నవాడు ఒకటైతే దాని పేరు సత్సంగం. అన్నవాడు వేరు, విన్నవాడు వేరు అయితే అది కానే కాదు. సుమారు కాదు నిండుగా 50 సంవత్సరాల పరిపూర్ణమైనటువంటి సత్యసాయి భగవానుడి యొక్క సాంగత్యంలో స్వామితో 9 సంవత్సరాల ప్రాంతంలో స్వామి దగ్గరకు చేరుకొని 50 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఈ అధ్యాత్మ ప్రస్థానంలో తల్లి తండ్రి గురువు దైవమై స్వామి నడిపించారు. పదార్థం ఒకటే, అనుభవించే తీరుతెన్నులు వేరు. సత్యం ఒక్కటే, అనుభవంలోకి వచ్చే దారులు వేరు. ఆ దారులన్నింటినీ కూడా సమన్వయించేయటానికి నిజానికి శంకర భగవత్పాదుల కంటే ప్రథమంగా మనం తలుచుకోవలసినటువంటి తొలి లోక గురువు వేదవ్యాసుల వారు, తొలి జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ. ద్వాపరాంతము కలియుగ ఆరంభము సంధివేళ, కలియుగ మానవుడికి అక్కరకు వచ్చేటువంటి భగవద్గీతని మనకు అందించినటువంటి వ్యాసుల వారికి నమస్కరించాలి. ఒక మహారణరంగంలో కొన్ని క్షణాలలో ప్రారంభమయ్యేటువంటి యుద్ధానికి ముందు జ్ఞానబోధ చేసిన, కేవలము జ్ఞానం మాత్రమే కాదు, కర్మ భక్తి జ్ఞాన యోగత్రయిగా అర్జునుడి ద్వారా కలియుగ మానవుడికి అందించినటువంటి యోగేశ్వర కృష్ణుడికి నమస్కరించాలి. అయితే కాలము అనంత ప్రవాహంగా సాగిపోతున్నప్పుడు ద్వాపర తెల్లవారింది, అదిగో కలియుగం పుట్టింది. కృతయుగంలో దేవుడు ప్రత్యేకంగా లేడు, అవతారాలు లేవు. అమృతలోకంలో నుంచి జగత్తులోకి వచ్చిన ప్రతి ఒక్కడు, ప్రకృతిలో ఉన్న ప్రతి అణువుని పరమాత్మ యొక్క ప్రతీకగా, సంకేతంగా, సంజ్ఞగా, అభివ్యక్తిగా భావన చేశాడు. ఆ కాలం అట్లా చెల్లిపోగా త్రేతాయుగం వచ్చేసరికి భగవంతుణ్ణి ఎట్లా రప్పించుకోవాలి, ఎట్లా దర్శనం చేయాలి అంటే యజ్ఞయాగాదుల ద్వారా చేయాలి అన్నారు. అందుకనే ఇక్ష్వాకురాజులలో 64వ రాజు అయినటువంటి శ్రీరామచంద్ర ప్రభువు రావటానికి పుత్ర కామ ఇష్టి కారణమైంది. అంటే యజ్ఞం ద్వారా భగవంతుణ్ణి చూడవచ్చును అని తెలుసుకున్నటువంటి యుగం త్రేతాయుగం. ఆ యుగంలోనే మానవుడిలో ఉన్నటువంటి సత్వరజస్తమో గుణాలకు ప్రతీకంగా, సత్వగుణానికి ప్రతీకగా మిథిలానగరం, రాజర్షి అయిన జనకుడు, రాజస గుణానికి ప్రతీక అయిన దశరథ మహారాజు అయోధ్యానగరం. అరణ్యం దాటి సముద్రం దాటి వెళ్ళబోతుంటే లంక మధ్యలో షష్ఠిరియోజన విస్తీర్ణం శతయోజన సమున్నతం అష్టద్వారపురి లంకాం సప్తప్రాకార శోభితం త్రికోణకందకం చైవ నవకోటి శివాలయం చాతుర్లక్ష్యంచ వీధీనాం రావణేన సురక్షితం అని వాల్మీకి రావణ బ్రహ్మ పరిపూర్ణమైనటువంటి తమస్సుకి గుర్తుగా ఈ 3 పురాలు ఉంటే, ఈ 3 పురాలలో శ్రీమన్నారాయణుడు ప్రాపంచికమైన తమస్సు పెరిగి సత్వం తగ్గి రజస్సు అటు ఇటవుతున్నటువంటి వేళ నారదాది మునులకు ఇచ్చినటువంటి ఒక అనుగ్రహ వరదానం ఏమిటంటే, దశరథుడి ఇంట రామచంద్రుణ్ణి వస్తా, దశయుగాల వరకు రామనామం వినపడేలా ఆ పేరు తీసుకొని వస్తాను, అలాగే దశకంధరుడి యొక్క 10 కుత్తుకలు ఉత్తరించి ధర్మ సంస్థాపన చేస్తాను, ధర్మ ప్రబోధం చేస్తాను, ధర్మ ప్రచారం చేస్తాను. అందుకనే రాముడు మాయామానుష విగ్రహ స్వరూపంగా ఈ జగత్తులోకి వచ్చాడు. రాముడి కంటే ముందొచ్చిన 63 మంది ప్రాపంచికమైన ఒక భౌతిక ధర్మాన్ని రక్షించడంలో వాళ్ళ జీవితాలు వెచ్చించబడ్డాయి. కానీ రామచంద్రుడు పూర్ణ పురుషుడుగా ఇక్కడికి వచ్చినప్పుడు ఆ తరం మాత్రమే కాదు, ఆ యుగం మాత్రమే కాదు, అనేకమైనటువంటి యుగాలను ప్రభావితం చేసేటువంటి రామో విగ్రహవాన్ ధర్మ అన్నటువంటి ఒక వాక్యానికి సాకార స్వరూపంగా వచ్చాడు రామచంద్రుడు. అది అయిపోయింది, ద్వాపర వచ్చింది. ద్వాపర వచ్చేప్పటికీ యుగ ప్రభావం చూడండి, శ్రీకృష్ణ పరమాత్మని దేవుడు అన్నవాళ్ళు బహు తక్కువ మంది. పంచపాండవులు 5 కుంతి, ద్రౌపది, భీష్ముడు, విదురుడు, అక్రూరుడు లెక్క పెట్టవచ్చు వీళ్ళ మీద. కనుక ఆయన ఏం చేశారంటే, ఈ యుగానికి ఇది మందు కాదు, ఏం చెయ్యాలి, నేను దైవాన్ని అని ప్రకటించాలి, తదనుగుణంగా జీవించాలి, తన జీవయాత్ర, తన అవతార కార్యక్రమాన్ని ఆ రకంగా కొనసాగించాలి గనక ద్వాపర అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ప్రకటనలు, నేనే దైవాన్ని, నన్ను మించిన వస్తువు మరొకటి ఈ ప్రపంచంలో లేదు, ఎవరైనా ఈ ప్రపంచం చేత గొప్పవాడు అని ఒక ముద్ర వేసుకుంటే వాడు నేనే, నేను తప్ప అన్యం లేదు అని ఆయన ప్రకటన చేశాడు. ఇక కలియుగ ఆరంభ వేళ, దేవుడు లేడంటూ ప్రారంభమైన యుగం. నా దృష్టిలో ఇది పాపకాలం కాదు, ఇది మహాపుణ్యకాలం. కృతయుగంలో దేవుణ్ణి గురించి ప్రత్యేకంగా చెప్పుకోలేదు. త్రేతలో రాముణ్ణి నువ్వు దేవుడు భయ్యా అంటే, కాదు కాదు, నీ రఘురాముని నేను దశరథ రాజకుమారుణ్ణని ఆయన అంగీకరించలేదు. శ్రీకృష్ణ పరమాత్మ నేను దైవాన్ని అంటే నువ్వు కాదు, ఎట్లా అయినావు, నీ కులమిది, నీ గుణమిది, నీ బిహేవియర్ ఇది, నీ ఆలోచనలవి, నువ్వు దేవుడు ఎట్లా అవుతావు అని ఆయన దివ్యత్వాన్ని గ్రహించలేని ఒక జాతిగా ఒక యుగం సాగిపోతే కలియుగంలో నాస్తి నాస్తి కలౌ నాస్తి హరినామ వినాగతి. ఒక్క హరినామం పట్టుకో, పరమేశ్వర నామాన్ని గనక పట్టుకున్నట్లయితే, నామస్మరణ చేసినట్లయితే అనంతమైనటువంటి మోక్ష సామ్రాజ్యానికి నువ్వు అతి సునాయాసంగా చేరగలవు అని చెప్పినటువంటి కలియుగం ఇది. ఇంత దివ్య విచారణ కానీ, దైవ ప్రచారం కానీ, దైవ భావన కానీ, దివ్యతత్వ విచారణ కానీ ఏ యుగంలోనూ ఇంతవరకు జరగలేదు, ఒక్క కలియుగంలో తప్ప. అందులో 427,000 సంవత్సరాలలో 5,300 సంవత్సరాలే మనం ఖర్చు పెట్టాం. ఇంకా ఈ కలియుగం ఎంతకాలం సాగాలి, ఎట్లా సాగాలి, ఇప్పుడే భయభ్రాంతులమైపోతున్నామే, ఏమైపోతుంది ఈ కలియుగం అని, ఏమైపోతుందో అని ఆలోచించకూడదు. అది అలా కాకుండా ఉండటానికి మనం ఏం చేయాలో ఆ కర్తవ్యాన్ని మన తలకు మనం ఎత్తుకోవాలి. డిగ్రీలు వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి, పదవులు వచ్చినాయి, కీర్తులు వచ్చినాయి, సంపదలు వచ్చినాయి, భగవంతుడు ఇవ్వందే ఉంది, వీటన్నింటినీ ఏం చెయ్యాలి, పరమేశ్వరోన్ముఖం చెయ్యాలి. పరమేశ్వరుడు ఈ తాను సృష్టించిన ఈ సమాజం ఎంత ధర్మ సమాజంగా ఉండాలని కోరుకున్నాడో ఆ హృదయాన్ని ఎరిగి గనక మనందరం గనక ప్రవర్తించినట్లయితే కలియుగం కృతయుగం కంటే కూడా గొప్పదవుతుంది. సత్యయుగం వస్తుంది వస్తుందని జ్యోతిష్యుడు చెప్తే అది రాదు. సత్యయుగం వచ్చేట్లుగా కలియుగ మానవుడు జీవించినట్లయితే సత్యయుగం వచ్చి ఒళ్ళోబడుతుంది. అంతేగాని తపస్సు చేస్తే సత్యయుగం రాదు. ధర్మవర్తన ఉండాలి, ధర్మకర్మ ఆచరణ ఉండాలి, దైవీ సంపద ఉండాలి, అసురీ సంపద నాశనం చేసుకోవాలి. ఇది ఒక జాతి చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం. అయితే ఇందాక అన్నట్లుగా జీవితంలో అనేక మలుపులు వస్తూ ఉంటాయి. ఆ మలుపులలో వచ్చిందే బౌద్ధం. బుద్ధుడు ఒక ఎన్లైటన్మెంట్ ప్రబుద్ధమాన స్థితి వచ్చేదాకా ఆయన వెంట వేలాది లక్షలాది శిష్యులు ఉన్నారు. ఎప్పుడైతే ఇది ఈ ప్రబోధము ఈ ప్రచారము నాకు సాధనకు అడ్డగమవుతున్నదని అనుకున్నాడో, ఆత్మానుసంధాన దృష్టితో కూర్చున్నాడో, ఆయనకు ఒక్క ఎరుక కలిగింది. ఈ దేహాన్ని శుష్కింపజేయటం వలన మోక్షం నాకు లభించదు, దీనిని యాతన పెట్టినందువలన నాలో ఉన్న దివ్యుణ్ణి నేను గమనించలేను, కనుక ముందు ఆ పని విరమించుకుందాం అనుకున్నాడు. ఈ ప్రబుద్ధమానమైన స్థితి ఏర్పడే నాటికి బుద్ధుడు చుట్టూ ఉన్నవారు కేవలం 12 శిష్యులు మాత్రమే. కన్ను తెరిచి ఒక్క మాట అన్నారు, మీలో దేవుడున్నాడు గమనించుకోండి అన్నాడు. 12 ఎట్లా విన్నారంటే, మీ 12 దేవుళ్ళని మా గురువుగారు చెప్పారు అని అనుకున్నారు. ప్రమాదం అక్కడ వచ్చింది. వచ్చి ఈ 12 నిరీశ్వరవాదాన్ని ఈ భారతదేశంలో ఆసేతు సీతాచలం కూడా ప్రచారం చేశారు. దేవాలయాలు మూతబడిపోయినాయి, దైవభావన లేదు, ప్రతి వ్యక్తి నేనే దేవుణ్ణి అనేటువంటి ఒక పరిస్థితిలోకి నెట్టబడ్డాడు. నిరాశావాదము నిరీశ్వరవాదము రెండు భారతదేశాన్ని ఏలుతున్నటువంటి వేళ పరమేశ్వరుడు శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప, పరమేశ్వరుడు తనను తాను సృష్టించుకుంటాడు. ప్రమాణం ఏమిటి? యదాయదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. నన్ను నేను సృష్టించుకుంటాను, నాకు తల్లిదండ్రులు ఉండరు, వాళ్ళని నేను నిర్ణయించుకుంటాను. ఎలా రావాలో, ఎప్పుడు రావాలో, ఎట్లా రావాలో, ఏ పేరు పెట్టుకొని రావాలో, ఏం చెయ్యాలో, అవన్నీ నాకు ఎరుకే. ప్రణాళిక ముందు సిద్ధమవుతుంది, తర్వాత అవతార కార్యక్రమం ప్రారంభమవుతుంది. అవతారమూర్తుల చరిత్ర క్యాలెండర్ ఈవెంట్ కాదు, వారి చరిత్ర ముందే నిబద్ధతతో ఉంటుంది, ముందే అప్రకటితంగా ఉంటుంది. వారు ఈ ప్రపంచంలోకి వచ్చి తమ అనేకానేకమైన కార్యకలాపాల ద్వారా ధర్మస్థాపన, దైవముయందు ఉండవలసిన అమిత విశ్వాసము వీటిని నెలకొల్పి మళ్ళీ ఆ జాతిని పురోగమన దిశగా ఆత్మవిచారణ మార్గంలోకి నడిపిస్తారు. కనుక అటువంటి వారంతా కూడా గురుస్థాయిని మించి ఒక అవతారమూర్తులుగా ప్రజల చేత కొనియాడబడతారు, పూజింపబడతారు. సరిగ్గా ఆ సమయంలో శంకర భగవత్పాదులు ఈ ప్రపంచంలోకి వచ్చారు. విచిత్రం ఏమిటంటే, అప్పటికే భారతదేశం 52 ముక్కలు అయిపోయింది. ఈ దేశం ముక్కలు కావటం మనకు కొత్త ఏం కాదు. ఎప్పుడు ముక్కలవుతున్నదో అతకటానికి పరమాత్మే స్వయంగా వచ్చిన దేశం ఇది. అంతేకాదు, హిమాలయం దగ్గర నుంచి కన్యాకుమారి వరకు పరమేశ్వరుడు అవతారం ఎప్పుడన్నా ఎత్తితే ఇక్కడే ఎత్తాడు. వేదముల ప్రామాణికమైనటువంటి ఒక మాట, ఎవరు భారతదేశంలో మానుష దేహం తీసుకొని మానవ జన్మ ఎత్తి వస్తారో వాళ్ళు నిజానికి ముక్తులే, ముక్తులు అయిన వారే ఇక్కడ జన్మ ఎత్తుతారు అని ఒక ప్రమాణం. మళ్ళీ మనం ఇంకోరి దగ్గరికి వెళ్ళి నాకు ముక్తి ఇవ్వమని అడగక్కర్లేదన్నారు రమణ మహర్షి. ముక్తులు కాకపోతే ఇక్కడ జన్మ ఎత్తం. ఇక్కడ జన్మ ఎత్తి కూడా, ముక్తస్థాయిని ఇంతకుముందే పొంది కూడా, మళ్ళీ పాపకర్మలలో గనక జీవితాన్ని గడిపినట్లయితే మళ్ళీ పునః ఈ జన్మ ఎత్తవచ్చునేమో, కానీ ఇక్కడ మాత్రం ఎత్తం. ఇది ప్రమాణం. రెండవ ప్రమాణం ఉంటుంది, వింధ్యపర్వతాలకి ఇవతల దక్షిణాపథంలో ఎవరు జన్మ ఎత్తుతారో, అందులో ప్రధానంగా ఆంధ్రదేశంలో వాళ్ళు పూర్ణముక్తులు అన్నారు. ఈ రెండు వేదంలో ప్రమాణం ఉంది. దాన్నే విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక పద్యంలో చెప్పారు. ఆ పద్యంలో ఇది త్రిలింగ దేశం, మూడు ప్రాంతాల నుంచి వచ్చేటువంటి శివాలయాలలో నుంచి వచ్చేటువంటి ఓంకారం ఏదైతే ఉన్నదో అది ఇక్కడ పుట్టిన ప్రతి జీవుడు సహజంగానే శ్వాసిస్తూ ఉంటాడు అని. అయితే ప్రత్యేకంగా ఏం చెయ్యక్కర్లేదా అని, అమిత లాభం మనకు కలగాలి అంటే మనం ఇవన్నీ చేయాల్సిందే. ఇంత గొప్ప క్షేత్రంలో పుట్టి ఇంత గొప్ప జన్మ ఎత్తి దీనిని కూడా మనం సద్వినియోగం కనుక చేసుకోకపోయినట్లయితే ఒక జన్మ వృధా అయిపోతుంది. కనుక ఆ ప్రమాదం నుంచి మనం తప్పించుకోవటానికి జన్మాద్యపాయము తప్పించు తన్నంటారు రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ వారు, మహానుభావుడు. ఆయన ఓంకారస్వరలీనమై నిగమనాదోపాసనాధీనమై కైంకర్య ప్రతిపాద్యమై భువన రక్షాదక్షమై తాండవాహంకార స్థిరచంద్రయశకల శైత్య ప్రాప్త శాంతత్వమై శంకాశంకులమైన నీవునికి ఆశాసిద్ధి కల్పించు తన్. ఆంధ్రుడిగా పుట్టి తెలుగుదేశాన పుట్టి ఈ అఖండ భారతావరిని ఒక్కసారి జోడించినటువంటి ఒక మహాచైత్య పురుషుణ్ణి, పరశివావతారాన్ని, మేధాదక్షిణామూర్తి యొక్క అపర అవతారాన్ని మనం గమనించకపోయినట్లయితే, శంకర వాంగ్మయాన్ని అధ్యయనం చేయకపోయినట్లయితే, శంకరులు ఈ జాతికి ఏం చేశారో తలుచుకోకపోయినట్లయితే కృతజ్ఞత అంతకంటే మరొకటి లేదు. కనుకనే గురుతత్వంలో శంకర భగవత్పాదులను మాత్రమే ఆదిశంకరాచార్య అన్నారు. శంకరాచార్య ఆయన పేరు కాదు, ఆచరిస్తూ బోధించారు గనక శంకరులు శంకర ఆచార్యులైనారు. తొట్టతొలి అద్వైత భావనాభూమికని జగత్తుకు పరిచయం చేశారు గనక ఆయన ఆదిశంకరుడైనారు. అది ఎక్కడి కాలడి, ఎక్కడి కేదారం, ఎక్కడ ఈ ప్రస్థానం? కేవలం 32 సంవత్సరాల తల్లిదండ్రుల తపఫలంగా పరమేశ్వరుడు వచ్చి నీకో బిడ్డనిస్తాను, కానీ అల్పాయుష్టుడైన బిడ్డ మాత్రమే నీకుంటాడు అని చెప్పినప్పుడు కేవలము 8 సంవత్సరాలు రాకుండానే చతుర్వేదాలని నాలుక మీద నర్తింపజేసినటువంటి భగవత్పాదులు, 8 సంవత్సరాలు రాకుండానే సన్యసించినటువంటి భగవత్పాదులు, 8 సంవత్సరాలు రాకుండానే తన తల్లి, నాయనా అవసాన సమయంలో నువ్వు ఎక్కడుంటావో నా కోసం నువ్వు రావాలి అన్నప్పుడు ఒక కర్మకాండని ధర్మబద్ధం చేసినటువంటి శంకర భగవత్పాదులు కేవలము తన స్వీయ కృషి చేత 8 సంవత్సరాల ఆయుష్ని 16 సంవత్సరాలు చేసుకున్నారు. మళ్ళీ 16 సంవత్సరాలు రాగానే మృత్యువు దగ్గరకు వచ్చింది, శంకరా సమయం అయిపోయింది అని. ఎప్పుడు వెళ్ళాలో నేను చెప్తాను, నా దగ్గరే ఉండు అన్నారు. మృత్యువుని శాసించినటువంటి ఆచార్య సత్తముడు సత్యాచార్యుడు శంకర భగవత్పాదులు. 16 24 32 మృత్యువుని పిలిచారు, నా వెనక నడవమన్నారు. కేదారంలో అందరూ చూస్తుండగానే పంచభౌతికమైనటువంటి ఈ దేహాన్ని పంచభూతాలలో కలిపి తన మూలమైన స్వస్థానమైనటువంటి విశ్వ మహాచైతన్యంలో తాను ఒకటిగా ఒక పూర్ణత్వాన్ని సాధించుకున్నటువంటి ఒక మహాపురుషుణ్ణి గురించి వేళ మాట్లాడుకుంటున్నా. అందుకనే గురుణాం గురు వందే గురుణాం చరణారవిందే సందర్శిత స్వత్మసుఖావబోధే జనశ్చయే జంగలికాయమానే సంసార హలాహల మోహశాన్యే. అసలు ఈ గురువుని నమస్కరిస్తే, గురువుని దర్శిస్తే ఏం లభిస్తుంది అని. గురువుని దర్శిస్తే తాయిత్తు లభించదు, వద్దు, ఆ గురువు మనకు అక్కర్లేదు. గురువుని దర్శిస్తే ప్రాపంచికమైన కోరికలు తీరుతాయా, ఆ గురువు నాకు అక్కర్లేదు. జన్మాంతర సంగతంగా వచ్చినటువంటి సంచిత కర్మల మూటంతా మటుమాయం చేయగలిగినటువంటి జ్ఞానబోధ చేసేటువంటి ఒక గురువు నాకు దొరికినట్లయితే అటువంటి ఆ గురువుకి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఎందుకు అంటే కామ్యసిద్ధినిచ్చే గురువు స్వల్ప గురువు, అల్ప గురువు. సూచక గురువు, మోచక గురువు, వాచక గురువు, నిషిద్ధ గురువు, లోక గురువు, శోక గురువు, బోధ గురువు, బాధ గురువు, అనేకమైన గురుస్వరూపాలు ఈ ప్రపంచంలో చలామణి అవుతుంటే ఒక్కడుంటాడు, ఆయన పేరు కారణ గురువు. ఈ జన్మ ఎత్తి మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో చెప్తాడు, కారణం చెప్తాడు. కాల కార్య కారణ కర్తవ్య నిమిత్తమై వచ్చిన ఈ దేహాన్ని ప్రపంచానికి ఎట్లా అందించాలో, ప్రపంచం కోసం ఈ దేహాన్ని ఎట్లా వాడాలో చెప్పటానికి వస్తాడు. చివరికి ఈ దేహము ఉండేది కాదు, దహయతీతి దేహ, దహింపబడుతుంది గనక దీనికి దేహమని, శర్యతి ఇతి శరీర, మార్పు చెందుతుంది గనక దీనికి శరీరమని, అట్లాగే పంచభూతముల నుంచి ఇన్సులేట్ అయి ఉంటుంది గనక కవచమని, దశేంద్రియాలతో నడుస్తుంది గనక ఇది రథమని, చివరకు పరమంగా చరమంగా నీలోనే దివ్యుడైనటువంటి పరమాత్మ ఆత్మస్వరూపంగా ఉన్నాడు గనక నీ దేహమే దేవాలయమని చెప్పిన ఒక సనాతనమైనటువంటి ధర్మవేదిక ఈ భారతదేశం. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం, యహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి, హృదివిష మనసాస్వం చిన్వతా మజ్జతా వా పవనచరణరోధాత్ ఆత్మనిష్ఠో భవత్వం. ఏ గురువైనా నీవు ఆత్మవు అని చెప్పినవాడు కారణ గురువు. అందుకే సత్యసాయి భగవానుడి యొక్క 72 సంవత్సరాల ప్రబోధాకృతిలో వారి బోధ సంబోధన ఎట్లా ఉన్నది, దివ్యాత్మస్వరూపులారా, ప్రేమాత్మస్వరూపులారా, ఏ ఒక్కరిని ఆయన పేరుతో పలకరించిన వైనమే లేదు. దివ్యాత్మస్వరూపులు మీరు, దానిలో ప్రేమాత్మస్వరూపులు మీరు. ప్రేమ అంటే కరుణ, దయా జాలి సానుభూతి అహంకారానికి ఛాయలైతే కరుణ రసార్ద్రమైనటువంటి ఒక ఘనీభవించినటువంటి రసప్లావితమైనటువంటి పరమేశ్వరుడి యొక్క దివ్య చైతన్యానికి కరుణ సంకేతం, అదొక ప్రవాహం. అందుకనే సకరుణం అంటాం పరమాత్మని. అలాగే పరమాత్మకి ఉపనిషత్తులు పెట్టిన పేరు అభీహి అన్నది. అభీహి అంటే భీతి లేనివాడు అని, భయం ఎరుగనివాడు అని. మనకంతా భయమే, పుట్టటం భయం, ఉండటం భయం, బతకటం భయం, పోవటం భయం, అన్ని శ్వాసించటం భయం. మరి మన వంటి దేహాన్ని ధరించిన వాడు ఆయన భయం లేకుండా ఎలా ఉన్నాడంటే, తనకంటే మరొక వ్యక్తి లేడు కనుక, తన వంటి వాడు మరొకడు లేడు గనక, తనతో సమానమైన వాడు ఇంకొక వ్యక్తి లేడు గనక పరమేశ్వరుడు అభీహి. మన భయాలన్నీ మన వంటి వాడు ఇంకోడు ఉంటాడేమో, ఉన్నాడేమో, మళ్ళీ మరలాంటి వాడు ఇంకోడు వస్తాడేమో, మన స్థానాన్ని ఇంకోడు ఆక్రమిస్తాడేమో, వాడి వల్ల నేను, నా వల్ల వాడు పరస్పరం భయభ్రాంతులమవుతామేమో, ఇవన్నీ కూడా మటుమాయం చేయటానికి శంకర భగవత్పాదులు అనేకమైనటువంటి ప్రకరణ గ్రంథాలు రాశారు. సామాన్య మానవుడి నుంచి పెద్దవాడికి పెద్ద ముద్ద ఇచ్చారు, చిన్నవాడికి గోరు ముద్ద ఇచ్చారు. ఎవరు చేయగలరు పని? ఒక తల్లి మాత్రమే చేయగలదు. ఆ తల్లి ఈ గురుస్థానంలో ఉన్నప్పుడు ఆ గురువు ఈ జగత్తుకి ఎటువంటి బోధ చేస్తాడు అంటే, గురువు అనగానే చీకటిని పోగొట్టి, అంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు అని. గురువు అంటే ఆ వస్తువుని, ఆ పదార్థాన్ని మించి మరొక పదార్థం లేనిది ఏదైతే ఉన్నదో అది గురువు. అంతేకాదు, ఎవరిని అందుకోవలసి ఉన్నదో, ఎవరు అందుకో తగినవాడో, ఎవరు అంది అందకుండా ఉంటాడో, అందుకనే ప్రత్యక్ష కళ్యాణ భువే సునామ్నే ప్రత్యర్థ పీయూష దుహే స్వధామ్నే ప్రత్యక్షర స్వాదురసైక సీమ్నే భూమ్నే నమస్తే నిగమాగ్రధామ్నే. ఈ వేద వేదాలు కూడా పైన వాటి పైన ఎవరున్నారయ్యా అంటే ఆ గురుస్వరూపం ఉన్నదట.